అక్కడతో ఆగిందా? ఏనుగులు తొండంతో కొట్టినట్టుగా ఉందిట. అలాంటి జలధారల మధ్యలో జలం నెత్తి మీద మొత్తేస్తున్నా సరే నెత్తి మీద తువ్వాలలా కప్పుకుని పరుగు పరుగున అత్తారింటికి వెళ్ళాడు. ఎలా పరిగెత్తాడో తెలియదు. మొత్తం మీద వాళ్ళ అత్తవారు కోట పట్టుకున్నాడు. ఎప్పుడో పెళ్లికి చూశాడా, ఇన్నాటికి మళ్ళీ అక్కడికి వెళ్ళాట, చీకట్లో పట్టుకున్నాడు. ఆయనకి జ్ఞాపక శక్తి ఎక్కువ, ఆయన కూడా సహస్రావధానం చేశాడు ఆ రోజుల్లో. అందువల్లే ధారణాశక్తితో అంత దూరం వెళ్ళాట. కొంతమంది 100 సార్లు వస్తారా చిత్రకూటం, మళ్ళీ ఆయన గుప్త గోదావరం ఎక్కడుందండి, చిత్రకూటం ఎక్కడుందండి, ప్రదక్షిణ ఎక్కడుందండి అంటారు. ఒక్కొక్కడు ఒక్కసారి చూస్తే యావత్ జీవితం మర్చిపోరు. చూడండి మరి, అలాంటి జ్ఞాపక శక్తి కలిగిన మహాత్ముడు తులసి. అందుకే అత్తవారిల్లు పట్టుకున్నాడు. ఆ అత్తవారిల్లు పెద్ద కోట, కోట చుట్టూతో కోట గోడ ప్రాకారం ఉంది. కోటగోడని సంస్కృతంలో ప్రాకారం అంటారు. ఆ ప్రాకారం ఎంత, 18 అడుగులు ఎత్తుంది టేకంగా. అది అంత పెద్ద కోట గోడ దాటి లోపలికి ఎలా వెళ్ళడం అండి? పోనీ సింహద్వారం దగ్గరికి వెడితే ఆ సింహద్వారం దగ్గర పెద్ద ఎత్తైన కోట తలుపులు ఉన్నాయే, అవి లోపల మూసేసారు, రాత్రిపూట మూసేస్తారు. అందులో వర్షం కాబట్టి అవతలు కూడా ఎవరూ లేరు. ఇప్పుడు ఈయనకి మతిపోయింది, ఇంత కష్టపడి వచ్చాను, తలుపులు బాదినా లోపల వాళ్ళకి వినపడవు, అవి కోట తలుపులు, కొడితే ఉపయోగం లేదు. మన తలుపులు ఏంటి, అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి ఏమండే ఈ 2 నీళ్ళు ఎట్టుకోవడానికి, లోపల ఏమన్నా హీటర్ ఉందా అని అడగడానికి. 2 ఇంటికి లేపడం ఏంటండి అసలు? అర్ధరాత్రి నిద్రాభంగం చేయడం ఎంత పాపమో తెలుసా? నిద్రాభంగ కథాచ్ఛేదో దంపత్యో ప్రీతిభేదనం శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మహత్య సమంస్మృతం. ఎవడన్నా అలిసి నిద్రపోతుంటే అర్ధరాత్రి ప్రాణం పోయినా లేపకూడదట. ఏ గుండెపోటు వస్తే అది వేరే విషయం, కానీ అనవసరంగా నిద్రాభంగం చేస్తే బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుంది. ఏంటో ఒక్కొక్కళ్ళు అలాంటి పనులు చేస్తూ ఉంటారు. మరి అదొక కర్మయోగం. కాకపోతే మన తలుపులు కాబట్టి ఈ తలుపులు అసలు తలుపులైవి, అలా కొడితే విరిగిపోతాయి. నా రూమ్ తలుపు తోడండి, గట్టిగా కాలుతో తంతే విరిగి లోపల పడిపోతుంది అన్నమాట. కానీ అవి కోటగోడ తలుపులు, వాటిని కొట్టినా లోపల వాళ్ళకి వినపడదు. ఒకవేళ వినపడ, ఏంటి లైట్ వెలుగారిపోతుంది అది చిటికి మాటికి, దీన్ని కూడా ఎవడన కొట్టాడా? సరే మొత్తం మీద గోవింద గట్టిగా చెప్పండి గోవింద. దానితోడు కుంభవృష్టి కురుస్తుంది, వర్షం కురుస్తుంది, పిడుగులు పడుతున్న ఈ గందరగోళంలో లోపల వాడికి మనం అరిచి గీ పెట్టినా అర్థం కాదని అర్థమైపోయింది దీనికి. తలుపు తీసేవాడు ఎవడు లోపల లేడు. మరి ఏం చెయ్యాలి, ఇంత దూరం వచ్చి లోపలికి వెళ్లకుండా మా ఆవిడ చూడకుండా ఎలా ఉంటాను అనుకున్న సమయంలో వాడు అదృష్టవశాత్తు గోడ మీద నుంచి కిందకి ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గర 18 అడుగులు ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళకి పైనుంచి కిందకి వేళ్లాడుతూ ఒక గొప్ప తాడు కనపడిందిట. నా అదృష్టం తాడు కనపడిందిరా అనుకున్నట్ట. ఏమంటే తాడు కనపడితే మాత్రం తాడు పట్టుకుని 18 అడుగులు ఉన్న కోట కూడా ఎలా ఎక్కగలరండి? ఎక్కేసాడు ఆయన. పోనీ ఆయన ఏమన్నా గోడలు ఎక్కడం అలవాటు ఉన్నవాడా? ఆయన పల్లెటూళ్ళలో ఏ గోశాల దగ్గర ఉంటే గోడలు ఎక్కడం దూకడం అలవాటు ఉంటాయి, అదేమీ లేదే. అయినా సరే ఆ తాడు పట్టుకుని పైకి ఎక్కేశాడు. కోట గోడ మీద నుంచి కిందకి అవతలకి ఢామం దూకేశాడు. అయినా అదృష్టవశాత్తు కాళ్ళేం బెణకలేదు, అవతలంతా బురద బురదగా ఉంది కనుక దూకేసి ఆ చీకట్లోనే లోపల కోటలో ప్రవేశించాడు. ఎప్పుడో వాళ్ళ ఆవిడ గదిని పెళ్లి క్రితం చూశాడు, 1.5 ఏళ్ల క్రితం చూశాడు. అయినా గది గుర్తేట, మా ఆవిడ గది ఇది అని చీకట్లో వెతుక్కుంటూ వెళ్ళి ఆ తలుపు దగ్గరికి వెళ్ళి ఢామ్ ఢామ్ అని బాదాడు. అర్ధరాత్రి 2 ఇంటికి వెళ్ళి ఆ తలుపులు ఢామ్ ఢామ్ అని కొట్టాడు. లోపల గాఢంగా అలిసి నిద్రపోతున్నదట రత్నావళి. ఎవరో తలుపు తడుతున్నారు అనుకుని తలుపు తెరిచింది. తెరిచి చూస్తే కొంచెం గుడ్డి దీపాలు ఉండేవి పూర్వం ఇళ్లలో, రత్నాల దీపాలు. ఆ రత్నాల దీపాల్లో ఎదురుగుండా తడిసి ముద్దయిపోయి ఈ జుట్టంతా ముందుకు వచ్చేసింది ఆ జటాచోటం. నీళ్లు అందులోంచి కారుతున్నాయి. అలా కారుతున్నటువంటి విచిత్ర పురుషుడు కనబడగానే వాడు తెల్లబోయి, ఎవరు అంది. నేనే అన్నాడు. పిశాచ్యమేమో అనుకున్న ఆవిడికి పిశాచ్యం కాదు అని అర్థమైపోయింది. భర్త గొంతు తెలిసిపోయింది. ఆవిడ తెల్లబోయి దగ్గరకు వచ్చి అగాదిగా చూసి ఆ గోడకున్న రత్నదీపం ముఖం మీద పెట్టి, మీరేనా అండి అంది. అవును రత్నావళి, నేనే, నీ తులసిని అనగా ఆవిడ ఆశ్చర్యపోయి ఎలా వచ్చారండి అంది ఆవిడ. రత్నావళి, నాకు చెప్పా పెట్టకుండా అత్తారింటికి వెళ్ళిపోతావా నువ్వు? నేనేమో చీకట్లో వచ్చాను, పక్కింటి పిండి గారు తాళం ఇచ్చారు, ఆ తాళం ఆవిడ కపాలం మీదకి విసిరేసి నేను అమాంతంగా నీళ్ళల్లో దూకాను. నీళ్లలో శవం కనపడింది, దాన్ని పట్టుకుని ఈదుకుంటూ యువతల ఒడ్డుకు వచ్చాను. కోట దగ్గరకు వచ్చానండి. కానీ కోట దగ్గరకు వస్తే వచ్చారనుకోండి, చీకట్లో నానాయాతన పడి, కానీ కోట గోడ తలుపులు వేసేసి ఉంటాయి కదా, సింహద్వారాలు మూసుంటాయి కదా, లోపలికి ఎలా వచ్చారంటే నా అదృష్టవశాత్తు గోడ మీద నుంచి కిందకు ఒక తాడు వెళ్ళాడుతోంది, ఆ తాడు పుచ్చుకుని యువతలకు దూకానన్నట్ట. మా కోటగోడ మీద తాళ్ళు ఉండవే అని ఆవిడికేదో అనుమానం వచ్చి ఆ దీపం పుచ్చుకుని బయటకు వచ్చింది. ఆ కోటగోడ ఎక్కడో చూపించిందండి, చూపిస్తే ఆ కోటగోడ కనపడింది. ఆ గోడ దగ్గర వేళ్ళాడుతున్నది కొండ చిలువ, అదేమో ఈ చీకట్లో కంగారు పడి ఎలాగో ఎక్కేసింది కోట. కోట మంచి కిందకి దిగుదాం అనుకుంటూ తోక కిందకు పెట్టిందిట, ఆ తోకట్టుకు పైకి ఎక్కేసాడు. దాంతో అది కంగారు పడి కోటను గట్టిగా కరిచి పట్టుకుంది. ఈ కంగారులో తోక చివర ఈయన గట్టిగా పట్టుకోవడంలో తెగి ఆ రక్తం కూడా ఒంటికి అంటుకుందిట. అయినా ఆయనకి తెలియలేదు, మామూలుగా పావును పట్టుకుంటే తడిసిపోతాం, చీకట్లో తాడును చూస్తే పావు అనుకుంటాం, ఈయన పావును తాడు అనుకున్నట్ట. సాధారణంగా చీకట్లో తాడును చూస్తే ఏమనుకుంటాం, రజ్జు సర్పభ్రాంతి అంటారు, రజ్జునే తాడునే సర్పం అనుకుంటారు. కానీ ఈయన సర్పరజ్జు భ్రాంతి అయ్యింది, సర్పం రజ్జు అయ్యింది దీనికి. ఆహా, అప్పుడంది ఆవిడ, కామాతురాణం న భయం న లజ్జ అంటే ఏమిటో అనుకున్నాను, మీ దగ్గర తెలుసుకున్నాను. ఏమండి, ఒక స్త్రీ మీద మీకు ఇంత వ్యామోహమా? ఒక్కసారి నా శరీరాన్ని చూడండి, ఈ శరీరం మీద అంత చర్మం, చర్మం కింద ఉన్నదంత రక్తం మాంసం నాడులు, ఈ చర్మం తీసేస్తే నన్ను మీరు గుర్తుపట్టగలరా? నారీ స్తనభర నాభిదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్ మాంసవసాది వికారం మనసి విచింతియ వారం వారం. నేటికి 2000 సంవత్సరాల క్రితం శంకరాచార్యుడు రాశాడు ఈ శ్లోకాన్ని. 550 ఏళ్ల క్రితం తులసీదాసు తోటి వాళ్ళ ఆవిడ చెప్పింది. శంకరాచార్యులు ఎంత ప్రాచీనుడో ఆలోచించండి, ఆయన తులసీదాసు కంటే 1500 సంవత్సరాల ముందు వాడు. ఈ శరీరం, ఈ అందమైన చర్మం, ఈ స్తనాలు, ఈ ముఖం, ఈ నాభి, ఇవన్నీ చూచి మోహావేశం పొందకు, ఇదంతా మాంస వసాది వికారం, పైన చర్మం అడుగున మాంసం, ఆ మాంసంతో కొవ్వు రక్తం చీము ఇవే ఇందులో ఉన్నవి, మలమూత్ర భూయిష్టమైన శరీరం ఇది, దీని మీద వికారంతో వ్యామోహంతో రాముణ్ణి విడిచిపెట్టావు, అయినా సహించాను, రాత్రికి రాత్రి అత్తవారింటికి శవమెక్కి నది దాటి వస్తావా, పాము తోకపుచ్చుకొని కోటగోడని లంఘించి వస్తావా, ఇంత వ్యామోహమా? ఈ రామ మీద పెట్టిన ప్రేమ రాముడి మీద పెడితే బాగుపడేవాడు అందిట ఆవిడ. అది రామ అంటే స్త్రీ అని అర్థం, ఆకారాంత స్త్రీలింగం, రామ అంటే స్త్రీ, రామ అంటే రామచంద్రుడు. అందుకే రామాయణంలో రామ అయనం రామాయణం, రామా అయనం రామాయణం, రామాయాహ అంటే సీతాదేవి యొక్క అయనం చరిత్ర నడవడి రామాయణం, రామస్య రాముని యొక్క అయనం చరిత్ర రామాయణం, రామస్య అయనం రామాయణం, రామాయాహయనం రామాయణం. అందుకే కృత్స్నం రామాయణం అని చెప్పి మళ్ళీ మనకి ఎక్కడైనా అర్థం కాదేమోనని సీతాయాశ్చరితం మహత్ అన్నాడు ఆయన. ఒరే నాయన, రామాయణం అంటే రామ అయనం సవర్ణ దీర్ఘం అనుకుంటారు, రామ కూడా ఉందిరా, అది మీకు అర్థం కాదని నేను మళ్ళీ వాచ్యం చేస్తున్నాను అని ఏం చేశాడాయన, సీతాయాహ చరితం మహత్, నేను రాస్తున్నది పవిత్రమైన సీత చరిత్ర అన్నాడాయన. కాబట్టి ఇవిడ ఏమంది, రామ మీద పెట్టిన వ్యామోహం, రామ మీద చూపించే ప్రేమ రాముడి మీద చూపిస్తే నీవు బాగుపడేవాడు అనగానే ఆయనకి కళ్ళు తెరుచుకున్నాయిటండోయ్. అప్పటిదాకా ఎవరెంత చెప్పినా వినలేదు, కానీ ఈ ఆఖరి మాస గుండెల్లో గుచ్చుకుపోయింది. చిట్ట చివరిగా ఆవిడ చెప్పిన మాట ఉన్నదే, రామ మీద వద్దు వ్యామోహం, రాముడి మీద ఉంచు, ఇది మాంసంతో కూడిన శరీరం అనగానే కాలం కలిసి వచ్చింది, సమయం అప్పుడు ఆసన్నమయ్యింది, రాముడి అనుగ్రహం కలిగింది, టక్కున కామపూరితమైన ఆయన నేత్రాలు తెరుచుకున్నాయి, జ్ఞానోదయమయ్యింది. వెంటనే ఆయన భార్యకి నమస్కరించాడు, నువ్వే నా గురువు అన్నాడు. ఇంతవరకు నాకు విషయం అర్థం కాలేదు, నేను చిన్నప్పటి నుంచి శ్రీరామ జయరామ అన్నవాణ్ణే, మధ్యలో నిన్ను చూచాను, వ్యామోహంలో పడిపోయాను, నువ్వు తప్ప మరొక లోకం లేదనుకున్నాను, నీ కొంగు పుచ్చుకు తిరిగాను, టింగురంగానే తిరిగాను, సర్వకాల సర్వావస్థలలో స్త్రీ వ్యామోహంతో తిరిగి భ్రష్టుండైపోయాను, ఇప్పుడు నన్ను శిష్యుణ్ణి చేశావు, ఈ క్షణం నుంచి నేను విడిచి వెళ్ళిపోతున్నాను, రాముడిని పట్టుకుంటున్నాను అని పరుగు పరుగును వెనక్కి తిరిగాడు. దాంతో ఇవిడు కంగారు పడి చీకట్లో వెళ్ళిపోతాడని, వెళ్ళకండి వెళ్ళకండి ఏదో అన్నానండి అందిట. ఏదో అంటే ఊరుకుంటట్టండి అయినా, ఒకసారి ఆయనకి జ్ఞానోదయం అయింది, మళ్ళీ భార్య మొహం చూడలేదు, పరుగు పరుగును అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళడం వెళ్ళడం యమునులు దూకేశాట, చచ్చిపోతే చచ్చిపోతాను. రాముణ్ణి విడిచిపెట్టి స్త్రీ వ్యామోహంలో పడిన ఈ జన్మ వ్యర్థం అనుకుని యమునలో దూకాడు. ఆ యమున ప్రవాహం ఆయన్ని కొట్టుకుంటూ తీసుకొచ్చి ప్రయాగ దగ్గర గంగలో కలిపింది. ఒకసారి ఆలోచించండి, భయంకరమైన వర్షం కురుస్తూ ఉంటే మహాప్రవాహం యమున ఒక పక్కన, మరో ప్రవాహం గంగ ఒక పక్కన, ఈ రెండూ కలిసి సుళ్ళు తిరుగుతూ ఆయన్ని కాశీ తీసుకొచ్చాయి. కాశీ దగ్గర ఓ సన్యాసి ఆయన జుట్టు పుచ్చుకుని పైకి లేగట. ఎక్కడి ఈ రాజాపురం, ఎక్కడి కాశీ? కాశీలో తేలాడు. అంటే రామచంద్ర ప్రభు ఆయన్ని కాశీ చేర్చాడు, పరమ పవిత్రమైన కాశీక్షేత్రం చేర్చాడు. ఒక కారణ జన్ముడి వల్ల ఎన్నో పవిత్ర కార్యాలు జరగాలి గనక ఆయన్ని చావకుండా నదీమ తల్లి కాపాడి ఏం చేసింది, ఆయన్ని కాశీ చేర్చింది. ఎటువంటిది ఆ కాశీ? భక్తియోగ పతన్యాసి వారణాసి భవదురిత శాత్రవ కరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి పవన క్షేత్రములవాసి వారణాసి. బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు హరిశ్చంద్ర నాటకంలో ఈ చిన్న పద్యంలో కాశీ వైభవం వివరించాడు. ఆయన కవిత్వ రూపంలో అందించాడు. ఈ భూమండలంలో పవిత్రమైన క్షేత్రాలలో కాశీ వంటి క్షేత్రం లేదు, మరొకటి లేదు. పావన క్షేత్రముల వాసి వారణాసి, పవిత్ర క్షేత్రాలలో బాగా ప్రసిద్ధికెక్కిన ఉత్తమ క్షేత్రం వారణాసి. అంటే ఆకాశగంగా తీరంలో పవిత్రమైన స్వర్ణదీ తీరంలో వెలసిన దివ్యక్షేత్రం వారణాసి. స్వర్ణది అంటే గంగానది, స్వహ అంటే స్వర్గము అని అర్థం అన్నమాట. స్వహ నది స్వర్ణది అంటే దేవలోకము నుండి భూలోకానికి వచ్చినటువంటి నది గంగానదీ తీరంలో ప్రసిద్ధికెక్కినటువంటి దివ్యక్షేత్రం వారణాసి. అంటే భక్తి అనేది ఒక యోగం అయితే ఈ భక్తి యోగం తన పాదం ఉంచిన దివ్యక్షేత్రం వారణాసి. అందుకే వారణాసి క్షేత్రంలో ఉన్నవాడికి భక్తి ఎక్కువగా ఉంటుంది. వారణాసి భక్తి క్షేత్రం అన్నమాట. మనం పుట్టాక ఎన్ని పాపాలు చేసాం, ఒకటా రెండా, అసంఖ్యాకంగా పాపాలు చేస్తూనే ఉన్నాం, చేసాము, ఇంకా చేయబోతున్నామేమో తెలియదు. ఈ పుట్టిన తర్వాత మనం చేసే పాపములనే శత్రువులను నరికి అవతల పారేసే పదునైన కత్తి వారణాసి. కత్తి శత్రువులను నరుకుతుంది, పాపములనే శత్రువులను కాశీ అనే కత్తి నరికి అవతల పారేస్తుంది. అటువంటి వారణాసి చేరగానే ఆయన అదృష్టవశాత్తు మహానుభావుడైన ఒక సద్గురువు దొరికాడు, రామదాసుడు అంటారు ఆయన్ని. ఆయన డుంటి విఘ్నేశ్వర దర్శనం చేయించి, కాశీ విశ్వేశ్వరుడు దర్శనం చేయించి, అభిషేకం చేయించి, అన్నపూర్ణాదేవిని, విశాలాక్షిని వాళ్ళందరినీ చూపించి, ఆ తర్వాత ఆయనకి ఇప్పుడు తులసీదాస్ ఆశ్రమం ఇంకా అక్కడ ఉన్నది చూశారుగా మీరు, చాలామంది చూశారు అక్కడ తులసీదాసు గారి ఆశ్రమం ఒకటి ఉన్నది. ఆ ఆశ్రమం చూపించి పెద్ద మర్రి చెట్టు ఉంది అక్కడ ఇప్పటికి కూడా. ఈ మర్రి చెట్టు దగ్గర ఒక ఆశ్రమం పెట్టుకో, రోజు పొద్దున్నే విశ్వేశ్వర దర్శనం చేసుకో, గంగా స్నానం చెయ్యి. ఆ రోజులో నడిచి ఎంత అండి, వాళ్ళు మహావేగంగా నడిచేవాళ్ళు, అరగంటలో వెళ్ళిపోయేవట్టేనా. వెళ్ళి అక్కడ గంగా స్నానం చెయ్యి. నిత్యం గంగా స్నానం చేసిన వాడు, గంగాజలం తాగిన వాడు వైకుంఠానికి పోతాడని శాస్త్రం. అందుకని స్నానం చేసి విశ్వేశ్వర దర్శనం చేసుకుని ఇక్కడ కూర్చో. కాశీలో రామనామస్మరణం చాలా గొప్పది. అందుకే కాశీలో ఏం చేస్తారు ఇప్పుడు కూడా, రామారామ అంటారు. ఎవరన్నా చచ్చిపోతే రామనామ సత్య హై, రామనామ సత్య హై అని శవాలు మోసుకుపోతారు. శివుడు చచ్చిపోయిన వాడి చెవిలో ఓంకారం రామనామం చెబుతాడు అక్కడ. ఆ కథలన్నీ కాశీఖండంలో మీరు విన్నారు ఇదివరకు. మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు అవకాశం ఇస్తే కాశీలో కాశీఖండం చెప్పుకుందాం, అది వేరే విషయం. అందుకని ఇక్కడ రామాయణాన్ని నువ్వు పూర్తిగా చదువు, చదివి ప్రజలకు పురాణంగా చెప్పు అని గురువుగారు చెప్పారట. అందుకని ఆయన ఆశ్రమం పెట్టుకుని భక్తితో కొంతకాలం పాటు భార్య ఉపదేశించిందిగా రామస్మరణ చేసుకోమని ఆ రామనామం జపించుకుంటూ రత్నావళి నా గురువు అని చెప్పుకుని ఆవిడ్ని తలుచుకుని, భార్య గురువు అయింది కనుక ఆవిడ్ని తలుచుకుని, ఇప్పుడు మంత్రమిచ్చిన గురువుని తలుచుకుని రోజు రామాయణం 24,000 శ్లోకాలు కొంచెం కొంచెం పారాయణ చేసేవాడు. ఒక్కరోజులు అవ్వవు కదా, రోజు కొద్ది కొద్దిగా పారాయణ చేయటం. పారాయణ చేశాక కొంతకాలం పోయాక ఆయనకి ఏమనిపించింది, చదివిన దాన్ని ప్రజలకి పురాణంగా చెబుదాం అనుకున్నాడు. మర్రి చెట్టు దగ్గర సాయంకాలం పూట కూర్చుని, సంధ్యావందనం అయిపోయాక మర్రి చెట్టు దగ్గర కూర్చుని కొన్ని గుడ్డి దీపాలు, ఆవదన దీపాలు, రత్నాల దీపాలు పెట్టుకుని భక్తులకి పురాణం చెప్పడం మొదలెట్టాడు. ఈయన మహాత్ముడు, ఈయన చెబుతూ ఉంటే పురాణం చాలా బాగుండేదని జనం వచ్చేవారట. ఏమండి, చెప్పేవాడు సరిగ్గా అర్థమయ్యేలాగా తాను అనుభవించి చెబుతూ ఉంటే అది వినేవాళ్ళు రాకుండా ఉంటారా? బాగా స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు మధురమైన కంఠంతో మహానుభావుడు పురాణం చెబుతూ ఉంటే అది వినాలి అని అజ్ఞాని కూడా అనుకుంటాడు. అటువంటి మహానుభావుడి పురాణం కూడా వినలేని దురదృష్టవంతుడిని ఎవడో బాగు చేయలేడు. అది పక్కన పెట్టండి. ఆ మహాత్ముడి కంఠం బాగుండేది, ఆయన గానం బాగుండేది. భక్తితో తన్మయత్వంతో పాత్రలో లీనమై అనుభవించి రామాయణం చెబుతూ ఉంటే అసంఖ్యాకంగా భక్తులు వచ్చేవారట. కాశీ కాశీ మొత్తం తరలి వచ్చేది, అతనికేసి వచ్చేది. ఆయన క్రమంగా ఇలా రామాయణం చెప్పడం మొదలెట్టాడు. ఇంకా కిష్కింధాకాండ, తర్వాత కొద్ది రోజుల్లో సుందరకాండ రావాలన్నమాట. ఈలోపు ఏం జరిగింది, రోజు సాయంకాలం సంధ్యావందనం చేశాక ఈ సంధ్యావందనంలో ఉన్న జలం ఉంటుంది అర్ఘ్యజలం, ఈ జలాన్ని మర్రిచెట్టు మొదట్లో పోసి అప్పుడు ఆయన పురాణానికి సిద్ధపడేవాడు. సంధ్యా సమయంలో పురాణం చెప్పకూడదు, అది అయ్యాక చెప్పాలని శాస్త్రం. అందుకనే ఆయన సంధ్యావందనం అయ్యాక చెప్పేవాట. ఒకరోజున సంధ్యావందనంలో అరివేణంలో తాను పోసుకున్నటువంటి అర్ఘ్యజలాన్ని రోజులాగే అక్కడ తన ఆశ్రమంలో ఉన్న మర్రి చెట్టు మొదట్లో పోశాడు. అలా పోయిగానే మర్రి చెట్టు మీద నుంచి ఢామ్ అనే శబ్దంతో కిందకు ఒక బ్రహ్మరాక్షసుడు దూకాడు. పెద్ద శరీరం వాడిది, నల్లగా ఉన్నాడు, పెద్ద పెద్ద ఇంతంత కళ్ళున్నాయి, ఎర్రని కళ్ళున్నాయి వాడికి, పెద్ద కోరలున్నాయి, ఇంతంత డొప్ప చెవులున్నాయి, ఏతాకుల్లాగా పొడుగ్గా ఉన్న ముళ్ళ జుట్టు ఒకటి ఉంది వాడి నెత్తి మీద. అటువంటి భీకరమైన కళేవరంతో బ్రహ్మరాక్షసుడు కిందకు దొక్కగానే ఇంత తులసీదాసు ఒక క్షణం వణికిపోయట, కంగారు పడ్డట. మళ్ళీ మహాత్ముడు గనక సర్దుకుని కస్త్వం అన్నాడు. కశ్చిత్ బ్రహ్మరక్షోహం అన్నాడు వాడు. నువ్వెవడు అనగా, నేను ఒకనొక బ్రహ్మరాక్షసుడు అన్నట్ట. ఈ చెట్టు మీద ఏం చేస్తున్నావు అన్నట్ట. ఈ చెట్టే నా నివాస స్థానం అండి, మీకు ఒక ఉపకారం చెయ్యాలని, మీ సేవ చెయ్యాలని వచ్చాను. మహాత్మా, నేను పూర్వకాలంలో ఒక బ్రాహ్మణ్ణి. ఆ రోజుల్లో ఇష్టం వచ్చినట్టుగా వేద విద్యని అడ్డమైన వాడికి అమ్మాను. డబ్బిస్తే తప్ప పాఠం చెప్పలేదు. డబ్బు ఎక్కువ పుచ్చుకుని పాఠం చెప్పిన వాడల్లా బ్రహ్మరాక్షసుడే పుడతాడు. ఎక్కువ డొనేషన్లు పుచ్చుకున్న కార్పొరేట్ కాలేజీ వాళ్ళంతా వచ్చే జన్మలో బ్రహ్మరాక్షసులు. వాడు నేను చెప్పలేదు, తులసీదాస్ చరిత్రలో చెప్పారు. కాబట్టి ఓవర్ డొనేషన్లు ఎక్కువ పుచ్చుకోకూడదు. ఓ ఏమిటి, ఇష్టం వచ్చినట్టుగా కాలేజీల పేర్ల మీద ఎంత దోపిడీ అండి బాబు, మహాభయంకరంగా ఉందన్నమాట. మరి వీళ్ళు ఏ నరకానికి పోతారో తెలియదు, కానీ దానివల్ల ఆ డబ్బు వల్ల వాళ్ళకి సుఖం లేదండి. కుటుంబాల్లో కష్టాలు అనిపిస్తారు తెలుసా వాళ్ళు, అయినా పెచ్చ ఆ డబ్బు పెచ్చ. ఇప్పుడు ఈ కలియుగంలో ఎక్కువ మందికి గుండెకాయ డబ్బను కొట్టుకోవడంలో లబ్బు పోయి, లబ్బు డబ్బు లేదు, ఉత్తి డబ్బే మిగిలింది, లబ్బు పోయి డబ్బు డబ్బు అని కొట్టుకుని చివరికి జబ్బు పడి చచ్చిపోతున్నారు. వీడు కూడా అలాగే ఒకప్పుడు ఎక్కువ డబ్బులు పుచ్చుకుని పాఠం చెప్పాట. ఆ మహాపాపంతో బ్రహ్మరాక్షసుడై 100 ఏళ్ళుగా ఈ చెట్టును ఆశ్రయించుకున్నాను నేను. మా బ్రహ్మరాక్షసులకి ఏదో చెట్టు ఉంటే కానీ బ్రతకలేము, అందులో మర్రి చెట్టు అయితే మాకు బాగా సుఖంగా ఉంటుంది. అందుకే బ్రహ్మరాక్షసులు మర్రి చెట్లను ఆశ్రయించుకుంటారు. బ్రహ్మరాక్షసులకి ఆహారం లభించడం కష్టమట. ఎందుకని, తక్కిన రాక్షసుల్లో వీళ్ళు ప్రజల్ని చంపి తినలేరట. బ్రహ్మరాక్షసులు ఏం చేస్తారంటే చెట్టు కింద ఎవడన్నా వస్తే ఆయన బెదిరిస్తారు. వాడు బెదిరితే మాత్రమే వాడిని చంపు తినగలరట. ధైర్యంగా ఎవడవరా నువ్వు అని ఎదురు తిరిగితే మాత్రం ఈ బ్రహ్మరాక్షసులు ఏవీ చేయలేరు. అందువల్ల నేను ఈ చెట్టును ఆశ్రయించుకున్నాను. ఎవడన్నా ఈ చెట్టు కిందకు వస్తే వాడిని బెదిరించేవాడిని, బెదిరితే చంపు తినేవాడిని, బెదరకపోతే నేనేం చేయలేకపోయేవాడిని. ఈ మధ్యకాలంలో ఎవరు ఇక్కడికి రాక ఆహారం లేక మలమలమాడిపోయాను. ఆ సమయంలో నువ్వు ఇక్కడ ఆశ్రమం కట్టుకున్నావు. ఆశ్రమం కట్టుకుని రోజు సంధ్యావందనం చేసి ఆ అర్ఘ్యజలాన్ని ఈ చెట్టు మొదట్లో పోస్తున్నావు. ఆ నీరు నా దాహం తీర్చి నా ఆకలి తీర్చింది. పవిత్రమైన మంత్రజలం కదా, గాయత్రి మంత్రపూర్వకముగా ఇచ్చిన ఈ అర్ఘ్యజలంతో నా ఆరోగ్యం బాగుపడింది. నా కడుపు నిండింది, దాహము తీరింది, హాయిగా చెట్టు మీద సుఖంగా ఉన్నాను. సంవత్సర కాలం పాటు అర్ఘ్యజలాన్ని తాగిన బ్రహ్మరాక్షసుడికి శాప విముక్తి అవుతుంది అని విశ్వామిత్రుడు చెప్పాడు. ఇంకొక రోజు రేపు కూడా నేను నీ అర్ఘ్యజలం తాగితే ఇంకా నాకు శాప విముక్తి అవుతుంది. వెళ్ళిపోయే ముందు నీకు ఒక్క ఉపకారం చెయ్యాలనుకున్నాను నేను. నీ ద్వారా ఉపకారం పొందానుగా, ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయకపోతే శాప విముక్తి అవ్వదు. అందుకనే నేను నీకు ఉపకారం చేయాలనుకుంటున్నాను. నువ్వేదైనా ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుస్తాను. నీ కోరిక తీర్చానంటే నాకు శాప విముక్తి అయిపోతుంది, నేను స్వర్గానికి పోతాను. దయతో ఏదైనా ఒక్క కోరిక కోరుకో అన్నట్ట. అప్పుడు ఆయన పక్కపక్కనవి, ఇంకా నాకు కోరికలు ఏం లేవు. ఒకప్పుడు ఉండేది కోరిక, మా ఆవిడ ఆ కోరికని తీరిక చేసుకుని తీర్చింది. ఆవిడ ధర్మమానని వ్యామోహాల్లోంచి బయటపడ్డాను. ఇంకా నాకేమున్నాయి కోరికలు? హాయిగా రామనామం జపం చేసుకోవడం, రామాయణం చదవడం, ఆ రామాయణాన్ని మహానుభావులైన భక్తులకు చెప్పడం, ఇంతకు మించి వేరే కోరిక లేదు. వచ్చిన భక్తులు తృణమో పడమో పెడుతుంటారు. పుణ్యాత్ములు కొంతమంది ఉంటారు కదా, భక్తులు వచ్చిన వాళ్ళు సంతోష్ గుప్తా లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కడో పండు పెడతారు, ఏదో లడ్డు తిరుపతి లడ్డు పెడతారు. ఆ లడ్డు ఆ పండు నాకు ఫుడ్డు చాలు, ఇంకా నాకు వేరే ఏమొద్దు. నువ్వు వెళ్ళిరా అంటే బాబు మీకోసం కాదండి, మీకు కోరికలు లేవని నాకు తెలుసు, కానీ నా కోసం కోరుకోండి, ఏదో ఒక వరం మీకు ఇవ్వాలి నేను, ఏదో ఒక కోరిక మీకు తీర్చాలి, మీరు చెప్పిన పని చేస్తే నాకు విముక్తి, ఈ బ్రహ్మరాక్షసుడికి విముక్తి కలిగించడానికి ఒక్క కోరిక కోరుకోండి అనగా ఆయన జాలిపడి, సరే కోరుకోమంటున్నావు కాబట్టి కోరుకుంటున్నాను, నాకు సీతాలక్ష్మణ సమేతుడైన రాముడి దర్శనం చేయించన్నట్టు. వెంటనే డామన్ కింద పడిపోయాడు వీడు, ఈ బ్రహ్మరాక్షసుడు. వాడికి పెరాలసిస్ వచ్చేసింది, మూతిలా పక్క పెట్టుకుల్లా కాసేపు కొట్టుకున్నట్ట. అదేమిట్రా అలా కొట్టుకుంటున్నామంటే, మరి లేకపోతే ఏమిటండి, ఏదన్నా ఓ 100,000 రూపాయలు కావాలంటే టక్కన ఎక్కడి నుంచో ఎత్తుకొస్తాం బ్రహ్మరాక్షసులు కనుక మహామహిమతో. 2,000 కట్లు ఎవరి దగ్గరైనా ఉంటే అవి పట్టణమంటే పట్టుకొస్తాం, బంగారం తెమ్మంటే తెస్తాం, అలాంటి కోరికలు తీరుస్తాం. కానీ సీతాలక్ష్మణ సమేతుడైన రాముడి దర్శనం నీకు చేయించడమా? ఇలాంటి కోరికలు ఎవరన్నా కోరతారండి? కోరితే మాత్రం తీరుస్తారండి. మేమెవరం? బ్రహ్మరాక్షసులం. రాముడి కాదు కదా, రాముడి చేతిలో బాణం చూస్తే గుండెకి చచ్చిపోతాం. రామా రామా అని ఎవరన్నా గట్టి కొంతమంది పులికాకులు పెడతారు, జై శ్రీరామ్ అని అరిచారంటే హార్ట్ అటాక్ అని అంటే చచ్చిపోతాడు. అలాంటి పెడబొబ్బు ఎవడన్నా జై శ్రీరాముని పెట్టాడా? మా బ్రహ్మరాక్షసులం చచ్చిపోతాం, రాముడు అంటే అంత భయం మాకు. అసలు రామశబ్దానికే ఒడిగిపోయే మేము రాముడి దర్శనం చేయించగలమా? పైగా సీతాలక్ష్మణులతో కూడిన రాముడి దర్శనం నీకు చేయించడమా? ఏమండి గురువుగారు, ఎంత వేళకోళం పడుతున్నారు నాతో, నా వల్ల అవుతుందా, నేనెంత, నా బతుకెంత, ఒకసారి ఆలోచించండి. ఏదో మీరు కోరుకుంటే ఓ లడ్డు తెమ్మంటే తెస్తాం, భరత గుప్తా గారి పిలక పీకి తెమ్మంటే మీ చేతిలో పెట్టగలుగుతాం, అలాంటి చిన్న కోరికలు కోరుకోండి. అంతేగాని పెద్ద పెద్ద కోరికలు కోరకండి అనగా ఆయన నవ్వి, నాకేం వద్దు, సీతాలక్ష్మణ సమేత రామదర్శనం చేయిస్తే చేయించు, లేదా నీ దారి నువ్వు పో అన్నట్ట. కొంప ముంచారండి బాబు, మీ కోరిక తీర్చాలి, అందులో మాట ఇచ్చాక అసలు తీర్చాలి, తీర్చకపోతే నాకు విముక్తి ఉండదు, అలాగని సీతాలక్ష్మణ సమేత రామ దర్శనం చేయించలేను, ఎలాగని ఆలోచించి దర్శనం చేయించలేను కానీ దర్శనం చేయించేవాడిని చూపిస్తాను, ఆ పని చేసినా నాకు విముక్తే, కాబట్టి మీరు ఓ పని చేయండి, మీకు దర్శనం చేయించే ఒక ఆయన్ని చూపిస్తాను, ఆయన కాళ్ళు పట్టుకోండి, ఆయన సీతాలక్ష్మణ సమేత రామ దర్శనం చేయిస్తారనగానే ఎవరండి అన్నట్టు ఆయన. ఎవరేమిటి? ఆంజనేయుడు. ఆంజనేయుడు పట్టుకో, రామదర్శనం అవుతున్నాను కానీ పక్కపక్క నవ్వి, ఏం బ్రహ్మరాక్షస, నేను కోరిన కోరికకి ఇది కౌంటర్ వేయడమా? లేకపోతే ఆంజనేయుడిని పట్టుకుంటే రాముడు దర్శనం ఇస్తాడని నాకు తెలుసు, కానీ ఆంజనేయుడు దర్శనం అవ్వద్దా అన్నట్ట. ఆంజనేయుడు పట్టుకుంటే రాముడు చూపిస్తాడు, కానీ ఆంజనేయుడు ఎలా దొరుకుతాడు అనగా, మహాత్మా ఆ మాత్రం నీకు అర్థం కాదా, నువ్వు పండితుడివి కదా, నువ్వు రోజు రామాయణం చెబుతూ ఉంటే ఇంతమంది జనం వస్తున్నారే, ఇందులో ఆంజనేయుడు లేడనుకుంటున్నావా అన్నట్ట. ఆంజనేయుడు నా పురాణం వినడానికి వస్తున్నాడా అన్నాడు తులసీదాస్ తెల్లబోయి. ఎందుకు రాడు? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావే, ఆ ప్రార్థన మర్చిపోయావా? ఎక్కడ రాముడి కథ దొరుకుతుందో, ఎక్కడ రాముడిని పొగుడుతామో అక్కడికి హనుమంతుడు వస్తాడు, చేతుల్లో తల పెట్టుకుంటాడు, అందుకని కృతమస్తక అంజలిం, అంజలిం అంటే చేతులు, ఈ చేతులు రెండు జోడిస్తే దాన్ని అంజలి అంటారు, అందులో తలకాయ పెట్టి కన్నీళ్లు కారుస్తూ ఆ కథ వింటాట ఆంజనేయుడు. ఇప్పుడు ఇక్కడ మీరు కూడా ఇందులో మీలో ఎవడో ఒక ఆంజనేయుడు ఉంటాడు తెలిసిన, ఆ పైన కూర్చుని ఉండొచ్చు ఆంజనేయుడు, ఇక్కడ కూర్చుని ఉండొచ్చు, ఇక్కడ కూర్చుని ఉండొచ్చు, రామకథ దొరుకుతూ ఉంటే మారు వేషంలో వచ్చి ఆంజనేయ స్వామివారు తల వంచి ఆనంద బాష్పాలు కారుస్తూ అక్కడ కథ వింటాడు, అయిపోయాక స్వస్తి అయ్యాక వెళ్ళిపోతాడు. నువ్వు రోజు పురాణం చెబుతుంటే అలా ఒక మహాత్ముడు వస్తున్నాడు, ఆయన ఆంజనేయుడు. ఆంజనేయుడు రాగానే మేము బ్రహ్మరాక్షసులం వణికి దూరంగా పారిపోతాం. ఎందువల్ల? భూత పిశాచ నికటనహి ఆవై మహావీర జపు నామ సునావై. ఆంజనేయుడి పేరు వినగానే భూత ప్రేత పిశాచాలు గజ గజ వణకి దూరంగా పారిపోతాయి. అందుకే నేను పారిపోయేవాణ్ణి. ఆయనే ఆంజనేయుడు. ఆయన ఎలా వస్తాడో తెలుసా? నీ పురాణం వినడానికి అందరికంటే ముందు వస్తున్నాడు చూసా ఒక ముసలాయన, ఆయనే ఆంజనేయుడు. రోజు తులసీదాస్ పురాణం చెబుతూ ఉంటే వినడానికి ఒక ముసలాయన వచ్చేవాట. ఆయన ఓవర్ రిటైర్డ్ అనమాట, మరీ బాగా ముసలివాడు. గడ్డాలు మీసాలు నెరిసిపోయి కళ్ళు సరిగ్గా కనిపించక ముసలాడు ఒక ఆయన కర్రపోటు వేసుకుంటూ టిక్కు టిక్కు అని వంగి నడిచి వచ్చేవాట. పైగా ఆయనకి కుష్ఠరోగం, పైగా ఈ చేతి వేళ్ళు బాగా పుళ్ళు పడిపోయి రసికారిపోయేవి, మచ్చలతో అసహ్యంగా జుగుప్సాకరమైన శరీరంతో ఉండేవాడు. ఆయన పురాణం వినడానికి వచ్చి అక్కడ కూర్చునేవాడు పాపం. కూర్చోగానే జనాలందరూ వచ్చి, హే నీవేమో రోగిష్టడివి, నీ శరీరం అంతా జుగుప్సగా ఉంది, పుళ్ళు పడ్డాయి, ఈగలు వాలుతున్నాయి, నువ్వేంట్రా పురాణం వినడం, దూరంగా కూర్చోనివారట. దాంతో ఆయన చిత్తం బాబయ్య అని ముడుచుకున్న చేతులతో ఈ జనాలందరూ ముందు కూర్చుంటే వెనక్కి కూర్చునేవాట గోడ దగ్గర. అందరికంటే చివరిను కూర్చుంటున్నాడే, అందరికంటే ముందు వస్తాడు, అందరూ చివాట్లు పెడుతూ ఉంటే దూరంగా కూర్చుంటాడు. ముసలాడు కుష్ఠరోగ గ్రస్తుడిగా కనబడే ఆ ముసలాయన మరెవరో కాదు, ఆయనే ఆంజనేయుడు. ఆ ఆంజనేయ స్వామి వారు రోజు నీ పురాణం చెబుతూ ఉంటే రాముడి యొక్క స్మరణ వచ్చినప్పుడు సీత అని నువ్వు అన్నప్పుడు ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ మధ్య మధ్యలో పులకించిపోయి కదిలిపోతూ ఉంటాడు. అందరూ వెళ్ళిపోయాక స్వస్తి అన్నాక ఆఖరిని వచ్చి నీ పాదాలకి నమస్కరించి నీవిచ్చే తీర్థం పండు పట్టుకెడుతున్నాడు. నువ్వెంత అదృష్టవంతుడివి, ఆంజనేయుడి నమస్కారం అందుకుంటున్నావు. ఆంజనేయుడి సంస్కారం ఎంత గొప్పదో తెలిసినా రామాయణ కథలు చెప్పేవాడిని వాల్మీకిలాగా రాముళ్ళ చూసి దండం పెడతట్టండి, అది ఆంజనేయుడి గొప్పతనం. నీకు నమస్కరిస్తున్నాడు ఆయన గురువు, ఆ గురువు నీకు నువ్వే గురువు అని భావించి నమస్కరిస్తున్నాడు. ఆయన కాళ్ళు పట్టుకో, రామదర్శనం అయిపోతున్నానగానే ఈయన కన్నీళ్లు పెట్టుకుని, నువ్వు బ్రహ్మరాక్షసుడివి కాదు, నా పాలిటివి బ్రహ్మదేవుడివి నువ్వు, పో నీకు విముక్తి, రేపు కూడా నీకు పొద్దున్నే అర్ఘ్యం ఇచ్చి నిన్ను ముక్తికి పంపేస్తానన్నట్ట. బ్రహ్మరాక్షసుడు వెళ్ళిపోయాడు. ఇంతలో ముసలాయన వచ్చాడు. ఆ ముసలాయన చూడగానే ఈయన నోట మాట రాలేదు, కుష్ఠరోగ్రస్తుడై శరీరం అంతా వణుకుతూ ఉండగా కర్రపోటు వేసుకొస్తున్నాయని చూసి అలా ఉండిపోయాట. కానీ పైకి చెప్పకూడదండి ఇలాంటి రహస్యాలు, అందుకే మాట్లాడాల. ఆయన వచ్చే మూల కూర్చోగానే జనాలందరూ రావడం మొదలెట్టారు. మన జనాలు ఉంటారే అందరికంటే ఆఖరిని టీలు తాగి, పాప అంతకుముందు వచ్చిన వాడు ఎంత గింజుకు చెప్పినా రామనామం చెప్పినా వినరు, లేటుగా వస్తారన్నమాట. అందరికంటే ముందు వస్తే వాడు ఆంజనేయుడు, అందరికంటే ఆఖరిని వచ్చినవాడు రావణాసురుడు అని చేస్తానని చెప్పలేదు, వాల్మీకి చెప్పాడు. ఈరోజు నుంచో చూస్తాం ఎవడు రాముడు, ఎవడు ఆంజనేయుడు, ఎవడు రావణుడు, అందరికంటే ముందు వచ్చినవాడు ది బెస్ట్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు అందరికంటే ముందు ఈయన వచ్చాడు. ఇంతలో వెనక వచ్చిన జనాలు, ఎరా ముసలాడ రోజు నీకు చెప్పలేక చచ్చిపోతున్నావు, కళ్ళు కళ్ళు అని దగ్గుకుంటూ ఉంటావు, దూరంగా కూర్చో అన్నారట. పాపం ఆయన అలాగే బాబయ్య అని వణుక్కుంటూ దూరంగా వెళ్ళాడు. వీళ్ళంతా ముందు కూర్చున్నారు. అప్పుడు తులసీదాస్ అనుకున్నట్టు లోపల, ఎంత పిచ్చి జనాలు వీళ్ళు, రాతి విగ్రహంలో ఉన్న ఆంజనేయుడికేమో కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తున్నారు. పాపం ఓ భక్తురాలు ఉంది, ఆవిడ కొబ్బరికాయ కాకుండా కొబ్బరికాయ ఉంటుంది, అలాంటినే ఆంజనేయుడికి ఇష్టం. ఎందుకని, భాషరాని వాళ్ళు పేదవాళ్ళు లేకపోతే సామాన్యులు అంటే ఆయనకి ఇష్టమట. సరే ఏదైతేనే విగ్రహానికేమో కొబ్బరికాయ కొడతారా, అసలు ఆంజనేయుడు వచ్చి పురాణం వింటూ ఉంటే హటో హటో అని తొలగిస్తున్నారా, ఎంత పిచ్చివాళ్ళు అనుకున్నాడు. కానీ మాట్లాడకూడదుగా, మాట్లాడకుండా ప్రార్థన మొదలుపెట్టి ఇక మొదలుపెట్టాడు. కిష్కింధాకాండ పూర్తయిందిట, సుందరకాండ ప్రారంభమైందిట. తతో రావణ నీతాయా సీతాయా హశత్రు కరిశనః ఏష పదమన్వేష్టుం చరణ చరితేపతి అనే శ్లోకం మొదలుపెట్టి దాని భాష్యం చెప్పాడు. ఆంజనేయుడు ఎదురుగుండా ఆంజనేయుడి మీద శ్లోకం, ఎంత కష్టం అండి అది. ఆంజనేయుడు స్వయంగా శ్రోతగా కూర్చుంటే నోట్లోంచి మాట వస్తుందా, గురువుగారు వస్తేనే అంతవరకు చెప్పాను అంటున్నాడే. ఇంకా ఆంజనేయుడు జగద్గురు వస్తే ఇంకేం చెబుతాడు చెప్పండి ఒకసారి. కానీ చెప్పాడు, ఎందుకో తెలుసా, భక్తి వల్ల చెప్పాడు, పులకించిపోయి చెప్పాడు. ఆ పూట ఆంజనేయుడు ఆహాహాహా అని విన్నట్ట. కథ పూర్తయింది, స్వస్తి అయ్యింది, అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చాక ఆఖరిన ముసలాయన వచ్చి చేతులలో పెట్టేట. అప్పుడు ఈయన తీర్థం ఇవ్వడం మానేసి ఆయన మొహం చూసి అలా కన్నీళ్లు కరిచేట. కన్నీళ్లు కరుస్తూ ఉంటే ఆయన తెల్లబోయి, బాబయ్య నేను ముసలాండండి, కూడా ఎవరూ లేరు, చీకట్లో కళ్ళు కనపడవు, మా ఆశ్రమం దూరం, ఇంకా దూరం వెళ్ళాలి, కొంచెం తొందరగా తీర్థప్రసాదాలు ఇప్పించండి, ఇవాళ మరీ 9 చెప్పేశారు మీరు పురాణం అన్నట్ట. అప్పుడు ఆయన, నీకు కళ్ళు కనిపించవా, నువ్వు ముసలాడివా, నీకు ఇతరుల తోడు కావాలా, నువ్వే జానకీమాతకి రాముడికి తోడయ్యావు, వాళ్ళిద్దరినీ కలిపావు, శతయోజన విస్తీర్ణ సముద్రం అవలీలగా దాటి అవతలకి వెళ్ళావు, మాలాంటి అజ్ఞానులకి దారి చూపించేవాడి నీకు దారి చూపించడం ఏమిటి, నీకు తీర్థం ప్రసాదం నేనిస్తానా, అసలు నువ్వు అడుగుపెట్టిన స్థలమే తీర్థప్రసాదం అన్నాడు ఆయన. ఆయనకి తీర్థం ఇవ్వడం కాదు, ఆంజనేయుడు అడుగు పెట్టాడంటే ఆ నేల తీర్థం కాకేమవుతుంది. ప్రభూ నువ్వు సకల తీర్థస్వరూపుడివి, సకల నదీస్వరూపుడివి, సకల దేవతాస్వరూపుడివి, గురువువి, దాసుడివి, జ్ఞానివి, పండితుడివి, ఆరాధ్యుడివి నా అని అమాంతంగా వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని, నేను నిన్ను వదలను, నీ కాళ్ళు పట్టుకున్నాను, నువ్వే దిక్కన్నట్ట. అప్పుడు ఆయన పకపకానవి, చేదస్థం పెరిగినట్టుంది నీకు, పురాణాలు చెప్పగా 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 బుర్ర పాడేయిందేమో, లేకపోతే కుష్ఠరోగంతో ఉన్న పురాణం వినడానికి వచ్చిన పిచ్చాడు కాళ్ళు పట్టుకుని గురువు అంటావేమిటన్నట్ట. నువ్వు ఏమి చెప్పినా నువ్వు నా గురువువే. ప్రభు నన్ను ఇంకా పరీక్షిస్తే నేను అజ్ఞానంలో పడిపోతాను, నా అజ్ఞానం తొలగించు, నువ్వు ఆంజనేయుడివని నాకు తెలుసు, నాకు నీ దర్శనం ఇప్పించని బతిమాలుకుని ఏడ్చి కన్నీళ్లు కరిచి ఆయన కాళ్ళు కడిగితే, ముందు ఆయన నేను కుష్ఠరోగిని, నా రోగం మీకు అంటుకుంటుంది, మీకు పిచ్చా, నేను ముసలాణ్ణి ఇలా మాట్లాడిన వాడు కాసేపటికి జాలిపడిపోయి అమాంతంగా తన దివ్యమంగళ రూపాన్ని చూపించాడు. ఆకాశమంతెత్తు పెరిగిపోయిన అద్భుతమైన రూపం అది, ఎక్కడి నేల ఎక్కడ ఆకాశం, నేల మీద పాదాలు ఆకాశాన్ని శిరస్సు అంటుతున్నది, చుక్కలు తల పువ్వులు కింద ఉన్నాయట, ఆకాశం మీద నక్షత్రాలు ఆయన నెత్తి మీద పెట్టిన పువ్వులు కింద ఉన్నాయంటుంది మళ్ళా. అలా ఉన్నాడు ఆయన, పెద్ద విశాలమైన కరేపురం, సూర్యచంద్రుల్లా వెలిగిపోతున్న నేత్రములతో, ఓంకారంలా ఉన్న తోకతో ఆ విశాలమైన కాయం చూపించగానే పులకించిపోయాడు తులసీదాసు గారు. ఆ తులసీదాసు గారు పులకించిపోయి, మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని ధ్యానం చేశాడు. మనస్సు కంటే వేగంగా విడతావు, వాయుదేవుని వలె వేగంగా విడతావు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడివి, బుద్ధిమంతులలో గొప్పవాడివి, వాయుపుత్రుడివి, వానరులందరిలోకి గొప్పవాడివి, అటువంటి శ్రీరామదూతవి, నిన్ను గురించి భక్తితో నమస్కరిస్తున్నాను, తలవంచి నమస్కరిస్తున్నాను అని కాళ్ళు పట్టుకోగా ఆయన వెళ్ళి సూక్ష్మ కపిగా చిన్న కపిగా మారిపోయి, నాయన మెచ్చాను నీ భక్తి, నువ్వు పులకించి చెబుతున్న రామకథ ఇవన్నీ నన్ను ఆకట్టుకున్నాయి, ఏం కావాలో కోరుకో అనగా నాకు సీతా లక్ష్మణ సమేత రామదర్శనం కావాలన్నట్ట. అది అంత తేలిగ్గా రాదు. నువ్వు ఒక పని చెయ్యి, రేపు పురాణానికి వచ్చే వాళ్ళందరికీ ఒక 2 నెలల పాటు పురాణం ఉండదని చెప్పి సెలవిచ్చే పర్వాలే, ఇది నా ఆజ్ఞ గనక సుందరకాండ వచ్చాక చెబుతానని చెప్పు, ఎందుకంటే చెప్పకుండా మానకూడదు కనుక రేపు కూడా పురాణం చెప్పి 2 నెలల తర్వాత రమ్మను. ఆ తర్వాత ఎల్లుండి ఉదయమేలే ఈ వారణాసు నుంచి కాలినడకన చిత్రకూట పర్వతానికి వెళ్ళు. ఆ చిత్రకూట పర్వత ప్రాంగణంలో ఓ చిన్న ఆశ్రమం కట్టుకో. ఆ ఆశ్రమంలో 40 రోజుల పాటు రోజు రామాయణం పారాయణ చెయ్యి, రామ జపం చెయ్యి. ఓం శ్రీం రామ్ రామాయ నమః అనే మంత్రం నేను ఉపదేశిస్తున్నాను, ఆ 40 రోజులు ఆ మంత్రాన్ని అఖండంగా జపించు. అసలు తులసీదాస్ ఎంత అదృష్టవంతుడు అండి, ఆంజనేయుడు కనపడ్డం ఒక ఎత్తు, గురువై మంత్రోపదేశం చేశాడు. ఆంజనేయుడు మంత్రోపదేశం చేశాడంటే ఎంత అదృష్టవంతుడు. అందుకే మీ చేత యజ్ఞంలో ఓం శ్రీం రామ్ రామాయ నమః అనే మంత్రంతో యజ్ఞం చేస్తున్నాం మీకు రోజు ఇక్కడ చిత్రకూటంలో. అందుకే యజ్ఞంలో పాల్గొండి బాబు అంటే దూరంగా ఉంటున్నారు. ప్యాంటు తీసి చొక్కా తీసి ప్రదక్షిణ చేయడానికి బద్దకించి ప్యాంటు షర్టులతో కూర్చుంటే ఇంకెంత దురదృష్టం ఆలోచించండి. మేము ఏదన్నా చెప్పామంటే గురువుగారు మనతో తిరుగుతున్నారు కదా, ఆయన కూడా మనతో కాఫీ తాగుతున్నాడు, ఆయన కూడా మన లస్సీ తాగుతున్నాడు, ఆయన మనతో ఆటోలో ఎక్కుతున్నాడు, రైల్లో ప్రయాణం చేస్తున్నాడు, విమానంలో ప్రయాణం చేస్తున్నాడని లోకుగా చూడకండి. కూడా తిరిగినప్పటికీ గురువు గురువే, ఆయన చెప్పేది ప్రామాణికంగా ఉంటుంది. ఓం శ్రీం రామ్ రామాయ నమః అనే దానితో పాటు పట్టాభిషేకంలో శ్లోకములతో యజ్ఞం చేయిస్తూ ఉంటే ఆ యజ్ఞం దగ్గర కూర్చోవాలి. ఆ సమయంలో కాఫీలు టీలు కాదు, తాగినా పరిగెత్తుకురండి, కాసేపు పంచి కట్టుకోలేమా, అంత ప్రపంచం కూలిపోతుంది ఈ కాసేపట్లోనే ఫ్యాంటు షర్టు కట్టుకోకపోతే. అయ్యాక యజ్ఞంలో పాల్గొనడం ఒక అదృష్టం, పాల్గొనలేకపోయినా కనీసం అయిపోయాక పైన కండువా వేసుకుని ప్రదక్షిణ చేయలేంటండి, ఎంత దురదృష్ట జీవులు అనిపిస్తుంది కొంతమంది చూస్తే కూడా జాలి వస్తుంది అనమాట. సిద్ధాన్నం ఎదురుగుండా ఉంటే ఆ సిద్ధాన్నాన్ని విడిచిపెడుతున్నాం మనం. యాగం అంటే విష్ణుస్వరూపం, యజ్ఞో వై విష్ణు, తెలిసి కాని తెలియక కాని చేసే ప్రతి యజ్ఞము విష్ణువే. అందులో ప్రతి వ్యక్తి పాల్గొవాలి, విధవైనా సధవైనా కూర్చోవాలి అక్కడ, ఆ హోమధూళి పేల్చాలి, ప్రదక్షిణ చెయ్యాలి. అసలు 4 రోజులు చెయ్యాలి కానీ అందరూ 4 రోజులు పాల్గొంటే తక్కిన వాళ్ళకి అవకాశం ఉండదు కనుక కొంతమంది పాల్గొంటున్నారు. ఎప్పుడు ఎక్కడ యజ్ఞం జరిగినా పాల్గొండి, అదేం పెద్ద ఖర్చు కాదు. ఇంత చేసి ఈ రోజుల్లో అదేమిటంటే ఓ సినిమా ఖర్చు అంత లేదు కదా ఇవాళ ఇక్కడ జరుగుతున్న యజ్ఞం. అయినా వెళ్ళలేకపోవడం ఏమిటి, కాబట్టి కనీసం తక్కిన ఇంక రెండు రోజులు ఉందనుకుంటున్నాను నేను. ఈ రెండు రోజులైనా ప్యాంటు షర్టు మానేసా కాసేపు ఒక్క పంచి కట్టుకోండి, ఏం కొంపవలగదు. కనీసం లుంగీ కట్టుకోండి, పైన తువ్వాలు వేసుకోండి, కాసేపు కూర్చోండి, ఆ మంత్రం వినండి. చదువుతున్నారా ఓం శ్రీం రామ రామాయ నమః అని? ఆ మంత్రం చెవిలో పెడితే ఎంతో అదృష్టవంతులు అవుతారు. అది రామ అష్టాక్షరి మంత్రం. ఆ మంత్రం యుగయుగాలుగా ఎందరో జపించారు. ఆంజనేయుడు హనుమంతునికి ఇచ్చే, హనుమంతుడు స్వయంగా తులసీదాసుకి ఇచ్చిన మంత్రం అది. ఈ మంత్రం అక్కడ చెయ్యి. 40 రోజుల తర్వాత 41వ రోజున నీ ఆశ్రమం దగ్గరకి సీతాలక్ష్మణులతో రాముడు వస్తాడు. వాళ్ళకి నైవేద్యం నువ్వే స్వయంగా వండి సిద్ధం చెయ్యి అనగానే తులసీదాసు ఆనందపడిపోయాడు. ఆంజనేయుడు వెళ్ళిపోయాడు. మర్నాడు సాయంకాలం పురాణంలో జనాలందరికీ ఆ విషయం చెప్పాడు. ఆయన అర్ఘ్యమిచ్చి బ్రహ్మరాక్షసుడికి స్వస్తి చెప్పి ఆయన పంపాడు. ఎల్లుండి ఉదయమే బయలుదేరాడు. రాముడి దర్శనం అవ్వబోతోందనే ఆనందంతో కాలినడకన కాశీక్షేత్రం నుంచి నడుచుకుంటూ చిత్రకూటం వచ్చాడు. మనం బస్సుల్లో నానాయాత్ర పడుతూ వస్తున్నాం అనుకుంటున్నాం, కానీ కాలినడకన వచ్చాడు ఆయన. ఎన్నిసార్లు వచ్చినా తనివి తేరని దివ్యక్షేత్రాలు ఇవి. రోజూ చూడవలసిందే, రోజూ జపం చేయవలసిందే, రోజూ ఆ పరమాత్మను తలుచుకోవలసిందే. దీనికి తనివి తేరడం ఎక్కడ ఉంటుందండి? అయినా నిన్న చూసినట్టుగా రాముడి వాళ్ళు ఉంటాడు, వాళ్ళు ఇంకో ఆనందం కలిగిస్తాడు. నువ్వు ఇంట్లో కూర్చున్నంత మాత్రం చేత నీ గురు కటాక్షం లేకపోతే నువ్వు కాశీలో చచ్చిపోవాలంటే చావవు. కావాలంటే చూడండి, కాశీఖండంలో రాశాడు, గురువు గారి అనుగ్రహం ఉంటేనే నీకు కాశీలో దివ్య మరణం వస్తుంది, లేకపోతే రాదుగాక రాదు. ఇక మీదటైనా మనం మేల్కొని వీలున్నంత వరకు చెయ్యండి. ఆర్థికమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చేయండి. మళ్ళీ డబ్బుల ఖర్చు అనవసరంగా పెట్టమని ఏ శాస్త్రం చెప్పదు, కానీ భగవంతుడు అనుగ్రహించినంత మేర యాత్రలు చేయాలి. భగవంతుడు అనుగ్రహించినంత మేర దర్శనం చేసుకోవాలి. పాపం కొందరు పేదవాళ్ళు ఉంటారు, పదే పదే తిరగలేరు. వాళ్ళకి ఇంట్లో కూర్చుని గురు భజన చేసినా, గురువుగారిచ్చిన మంత్రం చేసినా మోక్షం ఇస్తాడు పరమాత్మ. ఎందుకంటే వాడికి డబ్బు లేదు, ఎలా వస్తాడు మరి? అందువల్ల పేదల్ని పక్కన పెట్టండి. కొంచెం భగవంతుడు మనకు వెసులుబాటు కల్పిస్తే మాత్రం, ఆ మాత్రం డబ్బులతో ఇక్కడ మనం భోజనం చేయగలుగుతాం గనక అప్పుడప్పుడు ఇలా యాత్రలకు రావాలి. మహానుభావులు యుగయుగములుగా అడుగుపెట్టి తరించిన దివ్యక్షేత్రం ఈ చిత్రకూట పర్వతం అంటే. తులసీదాసు గారు మళ్ళీ కాశీ నుంచి ఇక్కడికి వచ్చాడు, నడిచి వచ్చాడు, ఒక ఆశ్రమం నిర్మించుకున్నాడు. రోజు మందాకినిలో స్నానం చేసేవాడు, ఆశ్రమంలో కూర్చునేవాడు, రామాయణ పారాయణ, తదనంతరం వీలున్నంత వరకు ఓం శ్రీం రామ రామాయ నమః అనే మంత్రం అలా జపం చేస్తూనే ఉండేవాడు. ఆయనకి ఉందండి కందమూలాలు. పొద్దున ఆ స్ఫటిక శిల దగ్గరికి వెళ్ళినప్పుడు కందమూలం అమ్మారు చూసారా మీకు? అది కందమూలం అంటే. ఆ దుంపల్ని తిని బతికేవారు, ఎంత రుచిగా ఉండేవో. అవి తింటే, పచ్చివి తింటే కాంతి బలం అన్నీ ఉంటాయి, అసలు గ్యాస్ ట్రబులే ఉండదు, ఇంకా ఏ ట్రబులు ఉండదు. అంత హాయి దుంపలు తింటూ ఉన్నాడు ఆయన. దుంపలు తింటూ సుఖంగా బతికాడు. 40 రోజులు దీక్ష సాగింది. 41వ రోజు ఇక తెల్లవారుజామునే వెలుకొచ్చింది టైంకి, రెండింటికే వెలుకొచ్చేసింది, కాకపోతే పక్కవాళ్ళు తలుపు తట్టలేదు. కానీ చన్నీళ్ళే స్నానం చేసేసాడు ఆయన. మందాకిరిలో హాయిగా స్నానం చేసి ఇంక తెల్లవారితే సీతా లక్ష్మణులతో కూడిన రాముడి దర్శనం అవుతుంది నాకు. ఆంజనేయుడు చెప్పనే చెప్పాడు, వాళ్ళ కోసం నైవేద్యం వండమన్నాడు అనుకుని ఈయన తెచ్చుకున్న కొన్ని పదార్థాలు. ఆ రోజుల్లో ఆయనకి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వస్తువులు ఇచ్చారులేండి. అందుకని మంచి పప్పు, అప్పాలంటే ఆంజనేయుడికి రాముడికి ఇష్టం కనుక అప్పాలు, పులిహేర, దద్దోజనం, వంకాయ కూర, టెంకాయ పచ్చడి, సాంబారు, అన్నము, పూరీ కూర ఇవన్నీ వండాడు. ఒక్క కాకరకాయను బెల్లం ఆయనకి ఇష్టం లేదు, అందుకని అది మాత్రం వండలా. కొబ్బరికాయ అంటే పడదు కనుక అది తీసేశాడు. తక్కినవన్నీ చక్కగా అన్నీ చేసి ప్రసాదాలన్నీ నైవేద్యాలన్నీ పెట్టుకున్నట్ట. ఇంకా కాసేపట్లో ఎప్పుడు వస్తాడు రాముడు, ఎప్పుడు వస్తుంది సీత, ఎప్పుడు వస్తాడు లక్ష్మణ్ అనుకుని కూర్చుని ఈ పదార్థాలన్నీ లోపల పెట్టి పైన విస్తళ్ళు కప్పి మళ్ళీ స్వయంగా వండేట. పైగా ఇంతకాలం తర్వాత వండాడు ఆయన. ఎప్పుడో భార్య దగ్గర ఉన్నప్పుడు వండి పెట్టాడు భార్యకి, ఆవిడ చేత పని చేయించలేదులేండి. అసలు భార్యని ఇంట్లో కూర్చోబెట్టి వంట చేసే భర్త దొరికితే ఎంత అదృష్టం అంటే బాబు. అందువల్ల అలవాటు ఉంది కాబట్టి వండాడు. ఇంకా సూర్యోదయం అయ్యింది. సంధ్యావందనం చేసి ఈ నైవేద్యాలన్నీ రాముడికి పెట్టడం కోసం ఆశ్రమంలోంచి బయటకు వచ్చి బయట కూర్చున్నట్ట. 6 అయ్యింది, 7 అయ్యింది, ఇంకా సీత లేదు, లక్ష్మణుడు లేడు, రాముడు కనపడలేదు. కానీ 8 గంటలకి నల్లగా ఎర్రగా ఉన్న ఇద్దరు ముష్టివాళ్ళు వచ్చారు. భిక్షుకులు, కాషాయ వస్త్రం ధరించిన ఇద్దరు భిక్షుకులు ముష్టివాళ్ళు వచ్చి భిక్షాందేహి అన్నారు. అప్పుడు ఈయన అన్నాడు, 8 ఇంటికి ముష్టివాళ్ళు ఏమిటారా, అప్పుడే వచ్చేశారు. ఈ పూట మా ఇంటికి రామచంద్రుడు వస్తున్నాడు, ఆయనకి నైవేద్యం పెట్టడానికి పదార్థాలు వండాను. ఆయనకి నైవేద్యం పెట్టాక మిగిలిన పదార్థం ప్రసాదం మీకు పెడతాను, అందువల్ల మీరేం కంగారు పడకండి, కాసేపు ఉండండి అన్నట్ట. అప్పుడు వాళ్ళు అన్నారు, మేము ఆగలేమండి, ఆకలికి మలమల మాడిపోతున్నామండి, కొంచెం తొందరగా పెట్టించండి. రాముడికి నైవేద్యం పెట్టేలోపు మాలాంటి పేదవాళ్ళకి పెడితే రాముడు ఏమనుకోలేండి అంటే ఎంత పొరపాటిది, నైవేద్యం పెట్టకుండా మీకు అన్నం పెడతావా, కుదరదు కుదరదు అన్నట్టు ఆయన. రాముడు రావలసిందే, ఆయనకి నైవేద్యం పెట్టవలసిందే, ఆ ప్రసాదం మీకు పెట్టవలసిందే, నైవేద్యం కాకుండా పొరపాటు కూడా ఎవరికి పెట్టకూడదు, అది మహాపాప అన్నాడు ఆయన. నిజానికి మార్కండేయ పురాణంలో ఏమనుంది, పేదవాడు ఆకలికి చచ్చిపోతున్నాను అని ఏడుస్తూ భిక్షాందేహి అంటే వాడికి అన్నం పెట్టాకే నైవేద్యం పెట్టింది, నైవేద్యం అవ్వలేదు అని వాడికి అన్నం పెట్టకపోతే మహాపాపం బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుందిట. అతిథిన్ కాల సమాగతున్ ఘన బుభుక్షార్థున్ పతి శ్రాంతునాతత మార్గోత్తత ధూళి ధోసరిత గాత్ర స్వేద బిందూత్కరాన్వితు అజ్ఞాత కులాభిదానుగని విష్ణుంగా మతి నంచవలయు అంటాడు ఆయన. ఎవడైనా మధ్యాహ్నం పూట ఆకలికి ఇంటికొచ్చి అన్నమో రామచంద్ర ఆకలి ఆకలి అన్నం పెట్టండి అన్నటువంటి వాణ్ణి, వాడు దుమ్ముతో ఉన్నా ధూళితో ఉన్నా పిచ్చాడైనా ముష్టివాడైనా వాడు ఎంత దౌర్భాగ్యుడైనా చెమటగొట్టు శరీరంతో ఉన్నా విష్ణువు భావించి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడికి అన్నం పెట్టవలసిందే. అందుకే అభ్యాగత స్వయం విష్ణు, అభ్యాగతుడు స్వయంగా విష్ణువు. ఇంత జ్ఞానం ఆయనకు లేక పురాణం చెప్పిన వాడే, కానీ తాత్కాలికమైన అజ్ఞానంలో పడిపోయాడు, ఈ మడి ఆచారం అనే పిచ్చిలో పడిపోయాడు. చీ పండి, ఎదురు చూడగలిగితే ఎదురు చూడండి, రాముడు వచ్చాక నైవేద్యం పెట్టాక మీకు ప్రసాదం పెడతాను, లేదంటే పండి ఇంకో తోటకి పండి అనగా మేము ఆగలేమండి చచ్చిపోతున్నామండి అని వెళ్ళిపోయారట ఆ ముష్టి వాళ్ళిద్దరు. ఇంకా తర్వాత మళ్ళీ కూర్చుని ఉన్నాడు బయట. ఈయన 9 అయ్యింది, 10 అయ్యింది, 11 అయ్యింది, 12 అయ్యింది, ఎవరూ రావట్లేదు. ఇంతలో ఒక నల్ల కుక్క ఎర్ర కుక్క పరుగు పరుగును గుడిసెలు దూరేయట, చిచ్చి దిక్కుమాలిన కుక్కలు, నైవేద్యం ముట్టుకుంటే ఎంత ప్రమాదం అని ఆ కుక్కల్ని కర్రబెట్టి టిక్ టిక్ అని కొట్టి తోలేశాడు. నైవేద్యం పెడదామని రాముడి కోసం కష్టపడి వంట చేసి లోపల పెడితే ముష్టాళ్ళు వస్తారు ముట్టుకోవడానికి, కుక్కలు వస్తున్నాయి, ఈ కుక్కల్ని ముష్టి వాళ్ళని తరమలేక నానాయాత్ర పడుతున్నాను. కానీ రాముడు రాడు ఏంటండి బాబు, లక్ష్మణుడు రాడు, మరీ ఇంత లేట్ అయ్యింది, కొంప తీసి రోడ్డు ఏమైనా పాడైందా, లేక ఆటోలో కూర్చుంటుంటే నడు నడువులు పిడిగాయా అనుకున్నాడు ఈయన. ఇంకా ఆ పూట రాముడు రాలేదు, లక్ష్మణుడు రాలేదు, చీకటి పడిందిట. పాపం నీరాశగా నీరసంగా ఆ గుడిసె పెట్టే కూర్చుని ఆంజనేయుడు రాముడు వస్తాడని చెప్పాడు రాలేదేమిటి అని బాధపడుతున్నట్ట. ఇంతలో చీకటి పడే సమయానికి ఆంజనేయుడు మళ్ళీ యథాప్రకారంగా ఈయనకి ముసలాడి రూపంలో దర్శనమిచ్చాడు. ఆంజనేయ, 41 రోజుల తర్వాత నిన్ను చూశాను. 41 ఏంటండి, నడకలో 1-2 రోజులు పోయే, మొత్తం మీద చాలా రోజుల తర్వాత నిన్ను చూశాను. నిన్ను చూసిన ఆనందం కంటే కోపం ఎక్కువగా ఉంది నాకు. రాజకీయ నాయకులు అయితే ఇచ్చిన వాటి మర్చిపోతారు, మోసం చేస్తారని తెలుసు, కానీ నువ్వు కూడా మోసం చేస్తావా, ఇదేం అన్యాయం అన్నట్ట. అప్పుడు ఆంజనేయుడు నవ్వి, నేనేం మోసం చేశానన్నాడు. మోసం కాకేమిటి, 40 రోజులు రామమంత్రం చేయమన్నావు, రామాయణం పారాయణ చేయమన్నావు, చేశాను. రాముడు వస్తాడు 41వ రోజు, నైవేద్యం సిద్ధం చేయమన్నావు, గుడిసె నిండా నైవేద్యాలు సిద్ధం చేశాను. ఇన్ని చేసిన తర్వాత పొద్దున్నుంచి రాముడి కోసం ఎదురు చూశాను, కానీ రాముడు కాదు కదా, రాముడి కాలి కింద ఉన్న దుమ్ము కూడా రాలేదు మా ఇంట్లోకి, లక్ష్మణుడు రాలేదు, సీత రాలేదు, కుక్కలోనూ ముష్టి వాళ్ళు వస్తున్నారు, ఏమిటి అన్యాయం, నేను మలమల మాడిపోయాను పొద్దున్నుంచి అన్నట్ట. అప్పుడు ఆంజనేయుడు పకపకారవి, తులసి, జ్ఞానివేమో అనుకున్నాను ఇంతకాలం, నేను నిన్ను జ్ఞానిగా భావించాను, కాదు నువ్వు అజ్ఞానివని అర్థమయ్యింది, లేకపోతే రాముడు రాలేదంటావా, రాముడు లక్ష్మణుడు ఇద్దరు 2 సార్లు నీ ఇంటికి వచ్చారు, వాళ్ళని నువ్వు గౌరవించి ఉంటే సీత కూడా వచ్చేది, కానీ వాళ్ళని నువ్వు నిర్దాక్షిణ్యంగా అన్నం పెట్టకుండా నైవేద్యం పెట్టకుండా మెడబట్టు గెంటేశావు అనగానే తెల్లబోయి రామలక్ష్మణుడు 2 సార్లు ఎక్కడొచ్చారండి అంత అబద్ధం అన్నట్ట. లేదు నాయన, మొదటిసారిగా 2 భిక్షుకులు వచ్చారే, అందులో నల్లగా ఉన్న ముష్టివాడు రాముడు, ఎర్రగా ఉన్నవాడు లక్ష్మణుడు, ముష్టివాళ్ళ రూపంలో మారు వేషంలో నీ ఇంటికి వచ్చారు భిక్ష కోసం అనగానే తులసీదాస్ తెల్లబోయి రామలక్ష్మణులంటే కోదండములు పుచ్చుకొని కిరీటములు పెట్టుకుని ఆ నగలు వేసుకొస్తారనుకున్నాను, ముష్టివాళ్ళ రూపంలో వస్తారని నాకేం తెలిసింది, నువ్వు ముందే ఎందుకు క్లూ ఇవ్వలేదన్నట్ట. క్లూ ఎలా ఇస్తాం మేము, అవి టాప్ సీక్రెట్స్, మంత్రరహస్యాలు, దేవరహస్యాలు. ఏం పురాణాలు చెప్పావు నీకు తెలీదా, దైవం మానుష రూపేణ అని వినలేదా, అనగా విన్నానండి కానీ ఇప్పుడు భ్రమలో పడ్డానండి అన్నాడు ఆయన. ఇప్పుడు అర్థమైందా, రాముడెప్పుడూ భక్తులను అనుగ్రహించటానికి ఏదో ఒక రూపంలో వస్తాడు, మానవ రూపంలోనో ఇంకో రూపంలోనో, ముష్టివాడి రూపంలో వచ్చాడు, నువ్వు చీపో అన్నావు, విగ్రహాలకి నైవేద్యం పెట్టే నీకు నిగ్రహం లేక వాళ్లే దేవుళ్ళని గ్రహించలేక ఆకలి కలమటిస్తున్నవాడు పరమాత్మ స్వరూపుడని గ్రహించలేక అన్నం పెట్టక గెంటావు. అక్కడితో ఆగక మళ్ళీ రెండోసారి కుక్కల రూపంలో వచ్చారు. ఆ నల్ల కుక్కే రాముడు, ఎర్ర కుక్కే లక్ష్మణుడు. ఈసారి కూడా కర్ర పుచ్చుకుని తరిమేశావు. రెండుసార్లు కర్ర పుచ్చుకుని తరిమేస్తే మూడోసారి రావడానికి, ముచ్చటగా మూడోసారి రావడానికి బుర్రలేనివాడా రాముడు? భగవంతుడు సిగ్గులేనివాడు అనుకున్నావా? రెండుసార్లు గెంటేస్తే మూడోసారి రావడానికి, ముచ్చటగా మూడు అనేది మానవులకి కానీ భగవంతునికి కాదు. అందుకే రాలేదనగానే ఈయన కన్నీళ్లు పెట్టుకుని పశ్చాత్తాపంతో ఆంజనేయుడు కాళ్ళు పట్టుకుని ఏడ్చేశాడు. ఎంత అజ్ఞానిని, ఎంత మూర్ఖుణ్ణి! ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉంటాడని ఎన్నోసార్లు చెప్పాను. సునిచైవస్య పాకేచ పండితాహ సమదర్శినః అని ఎన్నోసార్లు భగవద్గీత శ్లోకం చెప్పాను. కుక్కలో, కుక్క మాంసం తినేవాడిలో పండితులు పరమాత్మను చూస్తారని చెప్పాను. నేను ఆ విషయం మర్చిపోయాను. జరిగింది ఏదో జరిగింది. నాకు మాత్రం సీతారామ లక్ష్మణులు కనపడవలసిందే. కనపడపోతే నీ కాళ్ళ మీద తలకై కొట్టుకుని మోదుకుని చచ్చిపోతాను, లేదా చిత్రకూటం నుంచి కిందకు దూకి చచ్చిపోతాను అనగా ఆయన జాలిపడి, నువ్వు భక్తుడివి, పొరపాటు చేసినా నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిందే అని ఒక్కసారి మళ్ళీ మహారూపం ధరించి తోకతో సీతారామ లక్ష్మణుల్ని బంధించి పట్టుకొచ్చి ఆయనకి దర్శనమిప్పించాడు. అందుకని ఆంజనేయుడిని పట్టుకోవాలి. ఆంజనేయుడిని పట్టుకుంటే రామదర్శనం అవుతుంది. తోకతో బంధించే శక్తి ఆయనకే ఉన్నది. ఆంజనేయుడి తోక ప్రణవం. అందుకే ఎప్పటికి కూడా కొంతమంది వాళ్ళ పూజ అని చేస్తారు. నేను కూడా ఆంజనేయ జయంతి నాడు, అలాగే రామనవమి నాడు ఆంజనేయుడికి తోకకు అభిషేకం చేస్తాం. తోకకు అభిషేకం చేయటం పరమపుణ్యం. తోకని పూజిస్తే, ఆంజనేయుని తోకని పూజిస్తే ఏదో ఒకనాడు రామదర్శనం అవుతుంది. సీతారామ లక్ష్మణుల్ని తోకతో బంధించి ఎదురుగుండా నిలబెట్టగానే బ్రహ్మానంద భరితుడైపోయాడు ఆయన. ఆశ్చర్యపోయాడు, అసలు నా జీవితంలో రామదర్శనం అవుతుందా అనుకున్నాను. అటువంటిది ఇక్కడ అయాచితంగా ఈ దర్శనం అయ్యిందనుకుని పులకించిపోయాడు. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సలక్ష్మణం భూమిసుతా సమేతం ఆజానుబాహుం రఘువంశ సోమం రాజాధిరాజం శిరసా నమామి అని భక్తితో స్తోత్రం చేశాడు ఆయన శ్రీరామచంద్రుణ్ణి. ఆయన ఎటువంటి వాడు? శ్రిత పారిజాతుడు. శృతులు అంటే తనని ఆశ్రయించుకున్నవాళ్ళు. రామా నువ్వే దిక్కనే రాముణ్ణి ఆశ్రయించుకున్న వాళ్ళకి కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షమట ఆయన. శ్రిత పారిజాతం ఆశ్రయించుకున్న వాళ్ళ పాలిటి కల్పవృక్షం. లక్ష్మణునితో కూడా ఉన్నాడు. భూమి సుతాసమేతుడు, సీతాసమేతుడు ఆయన. చేతులు మోకాళ్ళకి తగిలేవాడు ఆయన. రఘువంశం అనే సముద్రానికి చంద్రుడు, రాజాధిరాజు అనే పేరు ఆయనకే చెల్లుతుంది. అటువంటి మహాత్ముణ్ణి, రాముణ్ణి తల వంచి నమస్కరించి ప్రార్థిస్తున్నానగానే రాముడు సంతోషించిన ఆయన, నువ్వు పరమ పూజ్యుడివి, కారణజన్ముడివి, తిరిగి కాశీ వెళ్ళు, నీ ఆశ్రమంలో రామాయణ ప్రవచనం పూర్తి చెయ్యి. ఈ రామాయణం సంస్కృతంలో 24,000 శ్లోకములతో ఉన్నది. దానిని రామచరితమానస్ అనే పేరుతో హిందీలో అవధి అనే భాషలో, హిందీలో కూడా అవధి అనే భాష అన్నమాట, ఆ ప్రాంతీయ భాషలో అవధి భాషలో రామచరితమానస్ రాయి. నీకు పునర్జన్మ ఉండదు, చరితార్థుడు అవుతావు. నువ్వు పూర్వజన్మలో వాల్మీకివి, అందులో మిగిలిపోయిన అంశాలను ఈ తులసీదాసు రూపంలో పూర్తి చేయడానికి వచ్చావన్నాడు ఆయన. ఇది స్వయంగా తులసీ రాసుకున్న ఆత్మకథ. ఆ తర్వాత వెంటనే రాముడి దగ్గర, అందరి దగ్గర సెలవు తీసుకుని ఆశ్రమాన్ని ఎవరో ఉన్న భిక్షుకులకి, అక్కడ ఉన్న భిక్షుకులకి ఆశ్రమం ఇచ్చి వాళ్ళ హస్తగతం చేసి మళ్ళీ కాశీ వచ్చాడు. భక్తుల్ని పిలిచాడు, రామాయణ ప్రవచనం పూర్తి చేశాడు. రామాయణం రామచరితమానస్ అనే పేరుతో రాస్తూ మరీ చెప్పాడు. ఆ రాసేటప్పుడు మరి గురువుగారి ప్రార్థన చేయకూడదు, ఎప్పుడు కూడా ఏ పని చేయకూడదు కదా. గురువుగారి అనుగ్రహం లేకుండా, గురువుగారు లేకుండా దీక్షాకంకణం కట్టేసుకుంటామేంటి మరి? అందుకని ఆయన ఏం చేశాడు, ఇప్పుడు ఆంజనేయుడు తన గురువు, అందుకని ఆంజనేయుడే మంత్రమిచ్చి రామదర్శనం చేయించాడు గనక ఆంజనేయుడి మీద ముందు హనుమాన్ చాలీస రాశాడు. అప్పుడు రాశాడనమాట, శ్రీ గురు చరణ సరోజర జనిజమన్న ముకుర సుధారి అని గురువు యొక్క పాదములను పద్మములతో పోలిచి, గురువు పాదాల కింద ఉన్న దుమ్ముతో మనస్సునే అద్దం శుభ్రం చేస్తారట. అద్దానికి బాగా మకిల పడితే ఏం చేసేవారో తెలుసా, ఇంత మట్టి దాని మీద వేసేలాగా తుడిచేసేవారు. అప్పుడు ఆ మకిల పోతుంది. నా మనస్సు మకిల పట్టిన, మురికి పట్టిన అద్దం. ఈ మనస్సు అనేటటువంటి అద్దాన్ని గురుపాదముల కింద ఉన్న ధూళితో శుభ్రం చేసుకుంటున్నానన్నాడు ఆయన. ఆ తర్వాత జయ హనుమాన్ అని మొదలుపెట్టి చాలీసా రాశాడు. రాసి ఇంక మొత్తం రామాయణం రామచరితమానస్గా రాసి సుందరకాండని చెప్పడం మొదలుపెట్టాడు భక్తులకి. సుందరకాండని చెబితే ఏమన్నాడు, ఆంజనేయుడు లంకానగరానికి వెళ్ళాడు, సీతాన్వేషణ కోసం లంకంతా గాలించాడు. అక్కడ ఒక తామర పువ్వులో కొలను కనపడింది. ఇందులో ఉంటుందిగా హనుమంతుడు కొలను చూశాడు, ఆ కొలనులో తెల్లని కలువ పువ్వులు కనపడ్డాయి అని రాశాడు. వెంటనే కథ అయిపోయాక హనుమంతుడు అందరూ వెళ్ళిపోయాక భయంకరమైన రూపం ధరించి గదలా పుచ్చుకొని గుడ్లు ఎర్రచేసి, ఏం తులసి గురువుగారి మీద భక్తి తగ్గిందా లేక అహంకారం పెరిగిందా, నువ్వు పురాణం చెప్పినప్పుడల్లా జనం చప్పట్లు కొడుతున్నారని నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి ఎడాపెడా వాగుతావా, నోటికొచ్చింది రాస్తావా అన్నట్ట. ఈయన తెల్లబోయి గురువుగారికి ఎంత కోపం వచ్చింది ఏమిటండి బాబు అనుకున్నట్ట. అనుకుని గురువుగారి కాళ్ళు పట్టుకుని చిచ్చిచ్చి, ఎప్పుడు గురుభక్తి విడిచిపెట్టనండి, ఏదో పొరపాటున అలా దీక్షాకంకణ ధారణ చేశాం కానండి, గురుభక్తిలో లోపం లేదండి, మీ కాళ్ళు గట్టిగా పట్టుకుంటున్నానండి, నేనేం తప్పు చేశానండి అన్నట్ట. అప్పుడు అన్నాడాయన, తప్పు కాకేమిటి, నేను లంకానగరానికి వెళ్ళాను, సీత కోసం వెతికాను, అక్కడ చెరువు కనపడింది, ఆ చెరువులో ఎర్ర కలువులు ఎర్ర తామర పువ్వులు కనపడ్డాయి, నువ్వు తెల్ల తామర పువ్వులు తెల్ల కలువు పువ్వులు అంటావేం, చూసింది నేను, నీ ఇష్టోత్తడు రాస్తావా అన్నట్ట. అప్పుడు ఆయన తెల్లబోయి రాముడే నా చేత రాయిస్తున్నాడు, రాముడు రాయిస్తూ ఉంటే నేను రాస్తున్నాను తప్ప అది నా సొంత పెత్తనం కాదు, రాముడు అసత్యం రాయించడు ఎలా మార్చనండి అన్నట్ట. ఏయ్ రాముడు రాయిస్తున్నాడు అంటావు, పైగా ఆయన మీద గింటుతావా, లంకానగరానికి వెళ్ళి కళ్ళతో చూసింది నేను, చూసింది నేనైతే నువ్వు రాసిందని ఎలా ఒప్పుకుంటాను, మార్చు అన్నట్టు. ఈయన అనగానే నువ్వు చెప్పినట్టు మార్చడానికి అభ్యంతరం లేదు కానండి, ఒక్కసారి రాముడిని అడుగుదామండి ఫైనల్గా అన్నట్టు, ఎప్పుడు ఒకసారి అడగాలి మళ్ళీ మరి, అందుకని ఒక్కసారి రాముడిని పిలిచి అడుగుదామండి అన్నట్ట. అనగానే సరే పిలు అన్నాడు ఆయన, రామచంద్ర ప్రభు గురువుగారు కొంచెం మందలిస్తున్నారు వచ్చి రక్షించండి అన్నాడు ఆయన. వెంటనే రాముడు ప్రత్యక్షం అయ్యాడు, రాముడి కాళ్ళు పట్టుకుని, ఆంజనేయుడు నా గురువు, నువ్వు జగద్గురువి, గురువుకే గురువి, ఆయనేమో తెల్ల కలువు పువ్వులు తెల్ల తామర పువ్వులు కాదు ఎర్ర కలువు పువ్వులు చూశాను మార్చమంటున్నాడు, నువ్వేమో నా చేత తెల్ల కలువు పువ్వులను రాయించావు, రాయించేది నువ్వని నాకు తెలుసు, ఇప్పుడు ఏది నిజమనగా, రెండూ నిజమే అన్నట్టు రాముడు. గొప్ప సాక్షి చెప్పేవయ్యా బాబు, రెండూ నిజం ఎలా అవుతాయన్నారు ఇద్దరు. అనగా తులసి నువ్వు రాసింది నిజం, ఆయన చూసింది నిజం అన్నాడు. మళ్ళీ తులసీదాసు పూర్తిగా వివరించు స్వామి అన్నాడు, ఇప్పుడు చెబుతున్నా వినండి, నిజానికి లంకానగరంలో ఉన్న ఆ కొలనులో హనుమంతుడు చూసినవి తెల్ల కలువలు తెల్ల తామరలు, కానీ సీతని రావణుడు అపహరించాడు రాముడికి ద్రోహం చేశాడనే క్రోధంతో ఉన్న హనుమంతుని కళ్ళు ఎరిపెక్కి ఆయన కంటికి అన్నీ ఎర్రగా కనబడ్డాయి. అంటే రాముడి మీద సీత మీద ఆయనకి ఎంత భక్తి, ఆలోచించండి, భక్తి ఎక్కువైపోవడం వల్ల కోపంతో కళ్ళు బాగా ఎరుపెక్కి క్రోధారుణలోచనుడైన ఆయనకి కోపంతో ఎరుపెక్కిన కళ్ళతో ఆంజనేయుడికి ఏం కనబడినా ఎర్రగానే ఉన్నాయట, ఆయనకి బాలరెడ్డి గారి బట్టలు కూడా ఎర్రగానే కనబడుతున్నాయి, నిజానికి అవి తెల్లబట్టలు కాబట్టి, నిజంగా ఉన్నవి తెలుపైనా కనపడ్డం ఎరుపు కాబట్టి ఆయన చూసింది నిజం నువ్వు రాసింది నిజం అన్నాను. అనగానే వెంటనే ఆంజనేయుడు పక్కపక్క నవ్వి, నాయన తులసి ఇది మీ ఇద్దరం వేసిన నాటకం ప్రణాళిక, భవిష్యత్తులో ప్రజలకు ఈ విషయం తెలియాలి, అవసరమైతే రాముడే సాక్ష్యం చెప్పడానికి దిగొచ్చాడంటే తులసీ రామాయణం రాయించింది రాముడని ప్రజలకి తెలియాలి, భక్తులకి భగవంతుడు పిలిస్తే పలుకుతాడని తెలియాలి, ఏ నేను నిజంగా ఆనాడు ఎలా ఉన్నానో నా స్థితి కూడా ప్రజలకి తెలియాలి, అందుకే మేమిద్దరం ఇది చేసాం, నీకు నా అనుగ్రహం అటు రామానుగ్రహం ఉన్నాయి, ఇక రామాయణం పూర్తి చేయన్నారు. ఆయన ఆ విధంగా రామచరిత మానసు రాశాడు. రామచరిత మానసు రాసిన స్థలంలో మనం కూర్చుని రామాయణం చెప్పుకుంటున్నాం ఇవాళ. ఈ రామచరిత మానసు రాసిన మహానుభావుడు పుట్టిన ఊరికి రేపు పొద్దున వెడుతున్నాం, ఆదివారం పూట పొద్దుటే రేపు వెళ్ళబోతున్నాం, అవునా, అక్కడికి వెళ్ళామంటే మన సంకటములన్నీ తొలగిపోతాయి. రేపు సవితి సంకటహర చతుర్థి, సంకటమోచన హనుమాను మీద హనుమాన్ చాలీసా రాసిన ఆయన దగ్గరికి రేపు పెడుతున్నాం, ఇవన్నీ ఆ భగవత్ సంకల్పం అన్నమాట. ఇప్పుడు ఈ కథ విన్నారు కనుక రేపు ఈ ఆనందంతో తులసి ఆశ్రమం చూడండి, యమునా నది చూడండి, ఈ పూట మనం ఆ పరమాత్మునికి రామచంద్రుడికి ఆంజనేయుడికి సీతామాతకి లక్ష్మణుడికి వీరందరి గురించి మనకి వివరించిన మహానుభావుడు చిత్రకూట పర్వత ప్రాంగణంలో హనుమాన్ చాలీసా రాసినటువంటి అభినవ వాల్మీకి అయిన తులసీదాసుకి కూడా భక్తితో నమస్కారం చేసుకుందాం. జై శ్రీరామ్. ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే. అమృతేశాయ సర్వాయ శ్రీ మహాదేవతే నమః. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి. గోష్పదీకృత వారాసిం వశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. నా అదృష్టం ఏంటో తెలుసునండి, రోజు పురాణం చెప్తుంటే ఎదురుగుండా నాకు ఆంజనేయుడు ఉన్నాడు. అందువల్ల నాకు ఏదో తెలియని తన్మయత్వం మరింత వచ్చేస్తుందన్నమాట. ఒకసారి చూడండి, ఎదురుగుండా కనబడుతున్నాడు ఆంజనేయుడు, అటు చూడండి అందరూ. అద్భుతమైన సింధూర వర్ణంలో ఆంజనేయ స్వామి వారు ఈసారి ప్రవచనంలో నాకు ఎదురుగుండా కూర్చున్నారు. ఎదురుగుండా మా సీతారామ లక్ష్మణులు పీఠం నుంచి తెచ్చిన స్వామిమూర్తులు ఉన్నారు. అవునా? అందువల్ల అన్నమాట, శ్రీ గురు చరణ సరోజర జనిజ మన ముకుర సుధారి వరణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహు మొహి హరహు కలేశ వికార్ జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ త్రిగులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజన పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి నివార సుమతికే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హాథ వజ్ర రుధ్వజా విరాజై కాంతే ముంజజనే ఊచాజై శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన్న గుణీ అతి చాతుర దామకాజ కరివే కో ఆతుర ప్రభు చరిత్ర సునివే కో రసియా రాము లఖన్ సీతా మన్ను బసియా సూక్ష్మ రూప ధరిసియహి దిఖావా వికట రూప ధరి లంక జరావా భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సవారే లాయ సజీవన్న లఖన్ జియాయే శ్రీ రఘువీర హరఖి వరలాయే రఘుపతి కిన్హి బహుత బడాయి కహా భరత సమ తుమ ప్రియ భాయి సహస వదన తుమ్హరో యశ గావై అసకహి శ్రీపతి కంఠ లగావై సన్నకాదిక బ్రహ్మాది మునీశ నారద శారద సహిత అహీశ యమ కుబేర దిగపాల జగాతే కవి గోవిద కహి సకై కహాతే తుమ ఉపకార సుగ్రీవహి కిన్హా రామ మిలాయ రాజపద దిన్హా తుమ్హరో మంత్ర విభీషణు మానా లంకేశ్వర భయ సబ జగ జాన యుగ సహస్రయోజన పరభాను మధుర ఫల జాను ప్రభు ముద్రిక మేలి ముఖమాయి జలధిలాంగి గయే అచర జనాయి దుర్గమ కాజ జగత కే జేతే సుగమానుగ్రహ తుమ్హరే తేతే రామ దువారే తుమ్ రఖవారే హోతన్న ఆజ్ఞా బిను బైఠారే సబ సుఖ లహై తుమ్హారి శరణ తుమ్ రక్షక కాహు కోడర్న ఆపన్న తేజ సంహారో ఆపై తీనో లోక హంకతే కాంపై భూత పిశాచ నికట నహి ఆవై
మహావీర జపు నామ సునావై నాసై రోగహరై సబు పీర జపత నిరంతర హనుమత వీర సంకట సే హనుమాన తుడావై మన క్రమ వచన ధ్యాన జోలావై సబ పర రామ తపస్సీ రాజా తినకే కాజ సకల తుమ సాజ ఔర మనోరథ జో కోయిలావై తాసు అమిత జీవన ఫల పావై చారో యుగ పర తాప తుమ్హారా హై పర సిద్ధ జగత ఉజియారా సాధు సంత కే తుమ రఖవారే అసుర నికందన రామ దులారే అష్ట సిద్ధి నవ నిధి కే దాత అసవర దిన్హ జానకి మాత తుమ్హరే పాసా సాదర తుమ రఘుపతి కే దాసా తుమ్హరే భజన రామ కో భావై జన్మ జన్మ కే దుఃఖ విసరావై అంతకాల రఘుపతి పురజాయి జహా జన్మి హరి భక్త కహాయి ఔర దేవత చిత్త న ధరయి హనుమత సేయి సర్వ సుఖ కరయి సంకట హటై మిటై సబ పీరా దోసు మిరై హనుమత బలవీరా జై 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 హనుమాన గోసాయి కృపా కరో గురుదేవ కీ నాయి యహ శతవార పాఠ కర జోయి చూటహి బంది మహాసుఖ హోయి జోయక పఠై హనుమాను చలీసా హోయ సిద్ధి సాఖీ గౌరీశ తులసీదాస సదా హరి చేర కీ జై నాథ హృదయ మహడేరా పవన తనయ సంకట హరణ మంగళమూరతి రూప రామలఖన సీతా సహిత హృదయ బసహు సురభూప శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసకః పింగాక్షః అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమస్తాయ దుఃఖక్షయకరో భవ ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ పరివార సమేత రామచంద్ర పరబ్రహ్మకి గోవిందా.